అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ముందుగా గురుశ్రీ ఆరిక జోనేష్ గారిచే ఈనాటి ధ్యానాంశాన్ని విందాము.
క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. ఈనాడు మనమందరం కూడా తపస్కారంలో మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 4వ అధ్యాయం వచనములు 1 నుంచి 11 వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, శోధనలు అనేవి మానవ జీవితంలో సహజం. ఈ యొక్క శోధనలు మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు: శారీరక శోధన, మానసిక శోధన, ఆధ్యాత్మిక శోధన. ప్రియ సహోదరి సోదరులారా, శారీరకంగా చాలా మంది శోధింపబడుతూ ఉంటారు, అదేవిధంగా మానసికంగా శోధింపబడుతూ ఉంటారు, ఆధ్యాత్మికంగా ఇంకా శోధింపబడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో మనం ఆలోకిస్తూ ఉన్నాం, యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను, 40 రేయింబవళ్లు ఉపవాసంతో గడిపిన పిదప ఆయన ఆకలి గొనెను. ప్రియ సహోదరి సోదరులారా, 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం చేసిన తర్వాత ఆకలి గొన్నారు అని స్వార్త పఠనంలో వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సోదరులారా, అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, అనగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి సవాళ్లు విసురుతూ ఉన్నాడు. ఈ విధంగా అంటే, నీవు దేవుని కుమారుడు అయినచో, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయినచో అని ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క సైతాను యేసుప్రభుని. ప్రియ దైవ ప్రజలారా, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మారునట్లు అనుమతినిమ్ము అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఇక సైతానుడు యేసుప్రభుని శోధిస్తూ ఉన్నాడు, దైవత్వాన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువే ఇక లోకానికి రక్షకుడని ఆ యొక్క సైతానుకు తెలియదు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ విధంగా ఆ యొక్క సైతానుడు యేసుప్రభుని శోధిస్తూ మరి సవాళ్లు విసురుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా. ప్రియ దైవ ప్రజలారా, ఇక్కడ మనమందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. యేసుప్రభు యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చడానికి అంత కష్టము కాదు, కాని ఆ యొక్క సైతానుని యొక్క శోధనలను జయించటానికి, సైతానుతో యుద్ధం చేయటానికి యేసు ప్రభు మరి వాక్యము ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా, శక్తి ద్వారా జయిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ ప్రజలారా, కాబట్టి మన యొక్క నిత్య జీవితంలో చాలా విధాలుగా శోధింపబడుతూ ఉంటాం. ఆ యొక్క శోధనలకు గురి అయినప్పుడు మనమందరం కూడా కురుంగి కృషించిపోకూడదు. ప్రియ దైవ ప్రజలారా, ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క ఆయుధంతో ఆ యొక్క సైతానుని ఓడించాలి. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆ యొక్క ఆయుధంతో ఆ యొక్క సైతానుని జయించాలి, సైతానుతో యుద్ధం చేయాలి. ప్రియ దైవ ప్రజలారా, ఈ యొక్క తపస్కాలంలో మనమందరం కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలతో మనమందరం కూడా సైతాన్ని మనం జయించగలుగుతూ ఉన్నాము. ప్రియ దైవ ప్రజలారా, కాబట్టి యొక్క తపస్కాలంలో యొక్క మొదటి ఆదివారం రోజున ప్రత్యేక విధంగా యేసు ప్రభు యొక్క శోధన గురించి మనం చూస్తున్నాం. ఎడారిలో శోధన, మరి సైతానుణ్ణి దేవుని యొక్క వాక్యముతో యేసు ప్రభు ఓడిస్తూ ఉన్నాడు, వివిధ రకాలుగా శోధిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి యొక్క కొండ నుంచి కిందకి దుమ్ముకుము అని అంటున్నాడు. అయినా యేసు ప్రభు యొక్క సైతాన్ యొక్క మాట లొంగిపోలేదు. ప్రియా దైవ ప్రజలారా, కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభుని వలె ఆత్మ బలముతో, దేవుని యొక్క వాక్యముతో ఆ యొక్క సైతాన్ని ఓడించటానికి, జయించటానికి మరి తగినటువంటి యొక్క వరాన్ని దేవాదేవుడు మనకు ప్రసాదించాడని ప్రత్యేక విధంగా ఈ యొక్క తపస్కాల మొదటి ఆదివారం రోజున ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క ఆత్మతో ఆ యొక్క సైతాన్ని ఓడించుదాం.
గురుశ్రీ ఆరిక జ్ఞానేశ్ గారి ధ్యానాంశాన్ని మనము విన్నాము. ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. పాపారానిపేట విచారణ నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమేన్. ఈరోజు మనము దావీదు మహారాజులో గల మరి ఒక సుజ్ఞాన్ని తెలుసుకుందాం. దావీదు మహారాజు న్యాయ తీర్పరి. సైనికుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు వారి మధ్య చక్కని సఖ్యతను కుదురుస్తారు. అంటే సైనికులు తన యొక్క పరివారము పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మనకి ఈ క్షణం ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 21-26 వచనాల వరకు ఉంటుంది ఈ సంఘటన ఉంటుంది. అయితే దావీదు మహారాజు తన రాజుగా అభిషేకింపబడిన తర్వాత వేరే ప్రాంతం వాళ్ళు తమపై యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధానికి ఆ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లడానికి గాని లేదు అంటే వేరే వేరే పనుల మీద గాని తన స్వీయ నగరాన్ని వదిలి వేరు వేరు ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. అలాంటి సందర్భంలో తన స్వీయ నగరానికి కొంతమంది సైనికులను కాపలాగా పెట్టి దావీదు వెళ్తాడు. అలా వెళ్లిన తరువాత అలాగ వెళ్లి ఒకసారి పని మీద వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పటికీ ఇదే అదనుగా చూసుకుని రాజు తన ప్రాంతంలో లేరు అని తెలుసుకుని అమాలేకీయులు ఎంతో దౌర్జన్యంగా సిక్లాగు నగరాన్ని ముట్టడిస్తారు. నగరాన్ని ముట్టడించడమే కన్నా వాళ్ళని దోచుకుంటారు. స్త్రీలను బా పిల్లలను అందరినీ కూడా బందీలుగా తీసుకుని పోతారు. బందీలుగా ఒక ఆ సిక్లాగు నగరములో ఉండే ఆడవాళ్లను మాత్రమే కాకుండా దావీదు మహారాజు యొక్క తన ఇద్దరు భార్యలను కూడా బందీలుగా తీసుకుని పోతారు. ఈ దావీదు మహారాజు తిరిగి ఈ ప్రాంతానికి స్వీయ నగరానికి వచ్చినప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా రోదనలతో ఏడ్పుతో గొగ్గోలు పెడుతూ ఉంటారు. తన దేశాన్ని తన రాజ్యాన్ని కాపాడడానికి వారిని రక్షించడానికి శత్రువుల నుండి కాపాడడానికి ఎంతో త్యాగం చేసి వెళ్లిన సైనికుల కుటుంబములో తన కుటుంబస్థులు భార్యలు కుమార్తెలు లేకపోవడం చూసి వారు బందీలుగా అమలేకీయులు కొనిపోవడం చూసి సైనికులు తట్టుకోలేకపోతారు. తట్టుకోలేక చాలా విలపిస్తారు. విలపించి ఒక టైంలో దావీదు మహారాజుపై తిరగబడడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే తాను మహారాజు తన భార్యలను కూడా అమలేకీయులు బందీలుగా కొనిపోతారు. అంటే దావీదు మహారాజు తన సొంత కుటుంబము కాకుండా తన సైనికుల కుటుంబాల్లో చిన్న భిన్నం అయిపోయావి అని తలంచి ఎంతో వేదన నొందుతారు. ఎంతో బాధపడి వారిపై యుద్ధం తిరిగి అమలేకీయుల యుద్ధానికి వెళ్దాము అనుకుంటారు. కానీ ఆ వేదన సమయములో దేవుని ఆత్మ దావీదు మహారాజుకి ధైర్యాన్ని ఇచ్చింది అని ఉంటుంది. ఇదే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనంలో. ఏమనుంటుందంటే దేవుని ఆత్మ దావీదు మహారాజుకి ధైర్యాన్నిచ్చి నెమ్మదినిస్తాడు. కానీ యుద్ధానికి వెంటనే వెళ్ళడు. ఎందుకంటే దావీదు ఏ పని చేసినప్పటికీ కూడా యావే సమ్మతిని కోరుతాడు. ఆ సమ్మతిని కోరి ఆ విధంగా తను యావే దేవుని ముందు గుడారం ముందు మోకరించి ప్రార్థిస్తాడు. తాను మహారాజు అయిన తరువాత కూడా ఏ ప్రాంతాన్ని నుండి తన పరిపాలన కొనసాగించాలి అని తెలుసుకోవడం కొరకు కూడా యావే దేవుని అడుగుతాడు. మొదట హెబ్రోను నుండి పరిపాలించు అని చెప్తారు. తరువాత యావే దేవుని ఆజ్ఞ మేరకు యెరూషలేముకు వస్తారు. ఇది యావే దావీదు మహారాజు ఒక అలవాటు. యావే దేవుని సమ్మతి లేకుండా ఎక్కడికి వెళ్ళడు. తన భార్యలు కూడా బందీలుగా ఉంటారు. అయినప్పటికీ సమ్మతి కొరకు ఎదురుచూచి యావే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తరువాతనే దావీదు అమాలేకీయులపై యుద్ధానికి బయలుదేరుతాడు. 600 మంది పరివారంతో బయలుదేరి సైనికులను తీసుకుని వెళ్తాడు. కానీ అప్పటికే వేదన వలన యుద్ధాల వలన అలసిపోయిన సైనికులు 200 మంది ఒక పర్వత ప్రాంతంలో ఉండిపోతారు. అక్కడ వీరందరి సామలాలకు సామాన్లకు వస్తువులకు కాపలాగా ఉండిపోతారు. మేము రాలేము, మేము అలసిపోయాము అంటారు. అప్పుడు కేవలం 400 మందిని మాత్రమే దావీదు తీసుకుని వెళ్లి యుద్ధం చేస్తారు. కానీ ఈ యుద్ధములో అమాలేకీయులపై చేసిన ఈ యుద్ధములో యావే దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వలన ఏమవుతుంది అంటే యుద్ధం మీద ఘనమైన విజయాన్ని సాధిస్తారు. విజయాన్ని సాధించడమే కాకుండా అమాలేకీయుల ప్రాంతం నుండి అనేకమైన సొమ్మును తీసుకుని వస్తారు. అందుకే దానికి దావీదు కొల్ల సొమ్ము అని కూడా పేరు. విపరీతమైన ధనాన్ని ఐశ్వర్యాన్ని వాళ్ళు మోసుకొని వస్తారు. తిరిగి వారి ప్రాంతానికి వచ్చినప్పుడు సైనికుల మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఇక్కడే దావీదు యొక్క విచక్షణ, దావీదు యొక్క న్యాయ బుద్ధి, ఆ తీర్పరితనం కనిపిస్తుంది. ఆ సైనికులు అంటారు, మేము ఎంతో కష్టపడి అక్కడ అమాలేకీయులపై యుద్ధం చేశాం. ఈ యుద్ధములోని అందరి సైనికుల భార్యలను, బిడ్డలను, కుమార్తెలను కూడా విడిపించేస్తారు. అక్కడ కాపలాగా ఉన్నటువంటి 200 మంది సైనికులు ఉండిపోతారని చెప్పుకున్నాం కదా, వారి కుటుంబాలను కూడా విడిపించేస్తారు. మేము యుద్ధం చేసి నీ కుటుంబాన్ని విడిపించి నీకు అప్పగించాం, ఇదే నీకు బహుమతి, కొల్లసొమ్ములో మేము మీకు భాగం ఇవ్వము అంటారు. వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడే దావీదు జోక్యం చేసుకుంటారు, ఒకే ఒక్క మాట అంటారు. 2 సమూవేలు గ్రంథము 30:23 అంటారు, తన సోదరులారా, ప్రభువు మనలను కాపాడెను, మనకి జీవాన్ని ఇచ్చెను, దోపిడీ కాండను మన చేతికి అప్పగించెను, అనేక ఐశ్వర్యాన్ని మనకి అప్పగించారు. కనుక ఆ ఐశ్వర్య యుద్ధములో యుద్ధము చేసి దోపిడీ కాని అమాలేకులను ఏ విధంగా ఓడించామో, ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ సైనికులకు ఎంత ధనము వస్తుందో కొల్ల సొమ్ములో, మరి ఆ సైనికుల సామాన్యులకు వస్తువులను భద్రముగా కాపలాగా ఉంచిన ఆ యుద్ధములో పాల్గొనని ఆ 200 మందికి కూడా అంతే ధనము ముడుతుంది అని దావీదు ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. దానితో సైనికుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొడవ సద్దుమణిగిపోతుంది. ఇదే న్యాయ బుద్ధి, దావీదు యొక్క న్యాయ బుద్ధి. అంతేకాకుండా దావీదు మహారాజు తన సైనికులు యుద్ధములో పాల్గొనని సైనికులకు, పాల్గొనిన సైనికులకు మాత్రమే కాకుండా తన స్నేహితులకు, వేరే పట్టణాలలో సామంతులుగా ఉన్న వారికి కూడా అందరికీ కానుకలు ఇస్తారు. అంటే తన సమృద్ధి తాను మాత్రమే అనుభవించకుండా తన పరివారము, తన కుటుంబం, తన రాజరికములో ఉండే కష్టపడుతున్న ప్రజలందరికీ కూడా దావీదు మహారాజు పంచుతూ ఉంటాడు. ఇదే దావీదు మహారాజు యొక్క న్యాయ బుద్ధి. కనుక అంటే దేవుడు మనకి ఏదైనా ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక గొప్ప ధనాన్ని ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, మనతో ఉంచుకుంటాం. అంటే ఈ ఐశ్వర్యం మనకి రావడానికి, ఇంత గొప్పతనం మనకి రావడానికి కారణమైన మిగిలిన మన ఫ్రెండ్స్ని, స్నేహితులని కూడా మర్చిపోతాం. అంటే మనం ఐశ్వర్యవంతులము అవ్వడానికి, ఒక వ్యాపారంలో అనుకోండి, ఉద్యోగంలో అయితే మన చదువు, మన ఉద్యోగ ధర్మము బట్టి మనకి జీతం అనేది వస్తుంది. కానీ ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో, ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారం ఎదగడానికి, ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఎవరు సహకరించారు, నీకు ఎంతగా కృషి చేశారు, వారందరికీ కూడా ఈ దావీదు మహారాజు వలె కొంత ధనమును మనము కానుకగా ఇచ్చినప్పుడు దేవుడు మనలను ఎంతగానో దీవిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చూద్దాం. అంటే దావీదు మహారాజు యొక్క మనస్తత్వములు ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే, అమాలేకులపై యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఆ కొండకు లోయల్లో ఒక ఐగుప్తీయుడు కనిపిస్తాడు. అయితే ఆ ఐగుప్తీయుడిని ప్రశ్నిస్తాడు, ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నావు, చనిపోయే స్థితిలో ఉంటాడు. ఇతడు అమాలేకీయుల రాజుకి ఊడిగము చేసే సైనికుల్లో ఒక పరివారంలో ఒక వ్యక్తి అన్నమాట. అయితే ఆ ఐగుప్తీయుడికి జబ్బు చేస్తాడు. జబ్బు చేసిన వెంటనే ఏం చేస్తాడు అంటే, ఆ అమాలేకీయ రాజు జబ్బు చేసిన ఆ సైనికుడిని మనతో పాటు తీసుకెళ్తే మనకి ఎటువంటి ఉపయోగము లేదు అని ఆ కొండ పర్వత ప్రాంతములో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేస్తాడు. ఆ వెనుక వచ్చినటువంటి దావీదు ఆ ఐగుప్తీయుడిని చూస్తాడు. చూసి ఆ ఐగుప్తీయుడు దైన్య స్థితికి జాలి చెంది ఆహారం ఇస్తాడు. ఆహారం ఇచ్చి తన ప్రాణాన్ని నిలబెట్టి వైద్యం చేయిస్తాడు తన దగ్గర ఉండే పరివారంతో. అతని ప్రాణాన్ని నిలబెట్టిన తరువాత అంటారు, ఆ ఐగుప్తీయుడు ఎంతో దావీదు పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాడు. ఆ ఐగుప్తీయుడు దావీదుకి ఏ సహాయము చేయలేదు, ఏ ఊడిగము చేయలేదు. అయినప్పటికీ దావీదు నీతి, అదే దావీదు న్యాయవర్తనము అంటారు. దావీదు తన నీతి బుద్ధితో, న్యాయమైన న్యాయవర్తనముతో ఆ ఐగుప్తీయుడి ప్రాణాన్ని కాపాడాడు. అమాలేకీయుల రాజుకు ఈ ఐగుప్తీయుడు ఎంతగానో సహాయం చేస్తాడు. అయినప్పటికీ కూడా అమాలేకీయుల రాజు నిర్దాక్షిణ్యంగా అతనిని వదిలేస్తాడు. అందువలన ఆ కృతజ్ఞతతో ఐగుప్తీయుడు అమాలేకీయుల యొక్క విడిదికి ఈ దావీదు మహారాజును తీసుకెళ్తాడు. అప్పుడే సిక్లాగు నగరాన్ని ముట్టించినట్లు అమాలేకీయులపై సులభముగా దావీదు విజయాన్ని సాధించగలుగుతాడు. ఇది దావీ అంటే అక్కడ అమాలేకీయుల రాజు ఎలా ప్రవర్తించాడు, దావీదు మహారాజు ఎలా ప్రవర్తించాడు, ఇదే దావీదు యొక్క నీతి. మనము కూడా దావీదు నీతిని అనుసరించి మన కింద పనివారిని మన వ్యాపారంలో భాగస్థులకు సమానమైన వాటా ఇస్తూ వారితో కలిసి మెలసి గౌరవిస్తూ జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ఈ దినము నీవు వాక్యము ద్వారా తండ్రి మా కన్నులను తెరిపించావు తండ్రి. మా యొక్క ఎదుగుదలకు సహాయపడిన ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తించుకోవాలని చెప్పి ఉన్నావు తండ్రి. మా కష్ట సమయంలో మా వేదన సమయంలో మాకు ఎవరైతే సహాయం చేశారో వారికి ఎంతో కొంత ప్రతిఫలాన్ని మేము ఇవ్వాలి అని తెలియజెప్పావు తండ్రి. ఈ యొక్క సుగుణాన్ని మాలో అలవరుచుకొని నీ ఎదుట దావీదు ఏ విధంగా ఉత్తముడుగా నిలబడ్డాడో తండ్రి, అదేవిధంగా మేము కూడా ఉత్తమురాలైన నీ బిడ్డలుగా నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక. ఆమెన్.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము, మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.